మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మరొక మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళదాం. దేవా, నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మా నోరు తెరవండి. మా నోరు బాగుగా తెరిస్తే మీరు నింపుతానని మీరు సెలవిచ్చారు. దుష్టుడు మా నోర్లు మూసేశాడయ్యా. మాకు స్తుతించడానికి నోరు తెరవలేకపోతున్నాం. ప్రభువా, మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నోరు తెరవలేకపోతున్నాం. నాయనా, మేము భోజనం చేయడానికి మంచిగా నోరు తెరుస్తాం. మాకు ఇష్టం లేని వారిని దూషించడానికి మా స్వరాలు బాగా విప్పుతాం. ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుణ్ణి ఆరాధించడానికి మా నోరులు తెరవలేకపోతున్నాం. ఆది అపోస్తులు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేసి ప్రార్థన చేశారని బైబిల్లో రాయబడింది. అపొస్తుల కార్యములు 4వ అధ్యాయంలో మేము చూసినప్పుడు వారు ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారని రాయబడిందయ్యా. అప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించిందంట. దేవా, మా నోరు తెరిచి ప్రార్థన చేయడంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది. నీ పాదాలు పట్టుకొని గోజాడుతూ ఉన్నాం. ప్రభువా, మాకు శ్రేష్టమైన మీ మన్నా చేత మమ్మల్ని పోషించండి. మీ వాక్యం మమ్మల్ని మిషనరీలుగా తయారు చేయగలదు. మీ వాక్యం మమ్మల్ని ప్రవక్తలుగా చేయగలదు. ప్రభువా, నీ వాక్యం మాకు పరిశుద్ధమైన జీవితం నేర్పగలదు. దేవా, నీ వాక్యం బుద్ధిహీనులకు జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. నాలాంటి బుద్ధిహీనుని మీరు గుర్తు చేసుకునరా. నీ వాక్యముతో మా హృదయాలు నింపండి. మీరు దయచేసి మీ కృపతో మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆత్మల దాహాన్ని మీరు మాకివ్వండి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అంట. నీ వాక్యం అది మాకు నేర్పుతూ ఉంది. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, ఆదికాండం 24వ అధ్యాయంలోకి మనం వెళదాం. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం.
అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంట పెద్దదాసుని చూచి, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము.
అబ్రహాముని దేవుడు అన్ని విషయముల్లో ఆశీర్వదించాడు. కారణమేంటి? దేవుని పిలుపుకు అబ్రహాము లోబడ్డాడు. దేవుని పిలుపును తిరస్కరించడానికి అబ్రహాముకి చాలా కారణాలున్నాయి. అబ్రహాము తన వయస్సుని ఆటంకంగా చూపించవచ్చు. నా కుటుంబంలో ఎవ్వరూ నిజరక్షకుణ్ణి తెలుసుకోలేదయ్యా. ఇప్పుడు నువ్వు చెబుతున్న మార్గం అది క్రొత్త మార్గం. నువ్వు నన్ను పిలుస్తున్నావు గాని నేను ప్రయాణం చేయలేను. ఇప్పుడు నాకు పిల్లలు లేరు, వయసు పైబడిపోయింది, మా పితరులందరూ వేరే మార్గంలో ప్రయాణం చేశారు, కాబట్టి నేను ప్రయాణం చేయలేను అని చెప్పచ్చు. అలాగా అబ్రహాము చెప్పలేదు. కానీ తన పిలుపు దేవుని చిత్తమని ఎరిగి ఆ దేవుని చిత్తానికి అబ్రహాము లోబడ్డాడు. అందుకే అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. తాను వయసు పైబడిన తర్వాత దేవుడు అబ్రహాముకి కుమారుణ్ణిచ్చాడు. ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఇప్పుడు అబ్రహాం భార్య శారా చనిపోయింది. అబ్రహాం ఇంట్లో 318 మంది దాసులున్నారు. అబ్రహాముతో పాటు లోతు కూడా ఒకేసారి విశ్వాస జీవితాన్ని ప్రారంభించాడు. కానీ అబ్రహాం జీవితంలో ఉన్న ప్రార్థన లోతు జీవితంలో లేదు. అబ్రహాం ఇంట్లో ఉన్న దాసులు లోతు ఇంట్లో లేరు. నీకు ప్రార్థన ఉంటే దేవుని కొరకు పనిచేసే దాసులను తయారు చేయగలుగుతావు. 318 మంది దాసులున్నారు అబ్రహాం ఇంట్లో. అక్కడ బైబిల్లో ఒక మాట రాయబడింది, అబ్రహాము ఇంట పుట్టి అలవరచబడిన దాసులంట. బయట అద్దెకి తెచ్చుకున్న దాసులు కాదు వాళ్ళు, ఇంట పుట్టి అలవరచబడిన దాసులు వాళ్ళు. నా ప్రియులారా, మనం అలాగా ప్రజలను తయారు చేయాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పటికీ అబ్రహాము తాను చేయవలసిన బాధ్యతల గురించి తాను ఆలోచిస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఇస్సాకు వివాహం చేయాలి అబ్రహాము. అబ్రహాం ఇంట్లో పెద్దదాసుడైన ఏలియాజను పిలుస్తున్నాడు. నీ చెయ్యిన తొడ కింద పెట్టమని చెప్పాడు. ఈ కానానీయుల కుమార్తెల్లో ఎవరిని కూడా నా కుమారునికి పెళ్లి చేయకూడదు. నా కుమారుడైన ఇస్సాకుకి నువ్వు భార్యని తీసుకొని రావాలి. ఇప్పుడు అబ్రహాము ఏలియాజర్కి బాధ్యతను అప్పగించాడు. 318 మంది ఉంటే ఏలియాజర్కే ఎందుకు అప్పగించాడు? ఈ దినం ఏలియాజర్ గురించి మీతో మాట్లాడాలని నేను ప్రభు చేత ప్రేరేపించబడ్డాను. ఇదొక ప్రత్యేకమైన కోణమని మీరు నేను దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ సిడిలో అన్ని కూడా ప్రత్యేకమైనటువంటి కోణంలో కూడినటువంటి వర్తమానాలు మీ మధ్య ఉంటాయి. 40 సంవత్సరాలు ఇస్రాయేల్ మన్నా తిన్నారు, అది మధురంగానే ఉందని దేవుని వాక్యంలో రాయబడింది. ఇది పరలోకపు మన్నా. నువ్వు ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్త కోణంలో దేవుడు నీతో మాట్లాడతాడు. అది దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఏలియాజరు గొప్ప ప్రార్థనాపరుడుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. 24:11 మనం చూసినట్లయితే,
సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చే వేళ ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన వంటలను మోకరింపచేసి ఇట్లనెను.
10 వంటలను తీసుకుని వెళ్ళాడు, వాటిని బావి దగ్గర మోకరింపచేశాడు. నా ప్రియమైన స్నేహితులారా, బావి దగ్గర అనేక మందికి అనేక అనుభవాలు ఉన్నాయి. యాకోబు కూడా బావి దగ్గర వాళ్ళ మామ మందలకి నీళ్లు పెట్టాడు. మోషే కూడా మామ మందలకి బావి దగ్గర నీళ్లు పెట్టాడు. అయితే ఏలియాజరు వలె వారు మోకరించారని దేవుని వాక్యంలో రాయబడలేదు. ఏలియాజరు పని చాలా త్వరగా అయిపోయింది. మోషే అక్కడి నుంచి బయటపడడానికి 40 సంవత్సరాలు పట్టింది. యాకోబు పద్దనరాము నుంచి బయటపడడానికి 20 ఏండ్లు పట్టింది. నువ్వు ఎంతగా మోకరిస్తావో అంత త్వరగా అక్కడి నుంచి బయటకు వస్తావు. అక్కడ నీకు ఏ వ్యక్తులు తెలియకపోవచ్చు. నువ్వు దేవుని దగ్గర మోకరించినట్లయితే పరిస్థితులన్నీ మోకరించేటట్లు ప్రభువు చేస్తాడు. ఏలియాజరుకు రిబ్కా తెలియదు, ఇంకా యొక్క సహోదరులు తెలియదు. ఇప్పుడు మోకరించి ఏలియాజరు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏలియాజరుతో పాటు నువ్వు వంటలు కూడా మోకరిస్తా ఉన్నాయి. బైబిల్లో ఎంతోమంది ప్రార్థనా పరులు ఉన్నారు. సమూయేలు ప్రార్థనా పరుడు కాదా? అబ్రహాము ప్రార్థనా పరుడు కాదా? దేవుడు అబిమెలెకుతో అబ్రహాము గురించి చెప్పాడు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, అప్పుడు నువ్వు బ్రతుకుతువని దేవుడు అబిమెలెకుతో చెప్పాడు. సమూయేలు రాత్రంతా ప్రార్థన చేయగలిగిన వాడు. మోషే 40 రాత్రింబగళ్ళు దేవునితో గడిపాడు. అయితే బైబిల్ చరిత్రలో ఇంకా చాలా మంది ఉన్నారు ప్రిల్లరా. దానియాలు ముమ్మారు యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కనపడతారు. అయితే ఏలియాజరు ప్రార్థనలో ఒక ప్రత్యేకత ఉంది. జంతువులను కూడా మోకరింపజేసి ప్రార్థన చేయించగలిగిన భక్తుడు ఆయన. వాటిని మోకరింపజేసి అని దేవుని వాక్యంలో రాయబడింది. వంటలను మోకరింపజేసినటువంటి ప్రార్థనా పరుడు. కలవరాలు అతని జీవితంలో లేవు. ఇది చేయలేనేమో అనేటువంటి భయం ఆయనకి లేదు. నా ప్రియమైన స్నేహితులారా, నీవు ఎటువంటి ప్రార్థనాత్మను కోరుకుంటున్నావు? నేనేదో ఏలియాజర్ని చాలా పైకెత్తి చూపిస్తున్నాను మీరు అనుకోవద్దండి. దేవుడును ఆత్మలో పెట్టిన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఈ వర్తమానం మొదట నాకు, తర్వాత మీకు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు ప్రార్థన చాలించక మునిపే రిబ్కా ఆ బావి దగ్గరకు వచ్చేసింది. మనం ఆదికాండం 24:15 మనం వెళ్ళినప్పుడు అతడు మాట్లాడుట చాలింపక ముందే అని ఉంటుంది. చూడండి, మీరు గమనించాలి, అతడు ప్రార్థన చేస్తున్నాడనుందా మాట్లాడుతున్నాడనుందా? అతడు మాట్లాడుట చాలింపక మునిపే అంటే ఒక మనిషితో మాట్లాడినట్లు దేవునితో అతను మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, మనతో దేవుడు అలా మాట్లాడడానికి, మనం ఆయనతో మాట్లాడడానికి దేవుడు మనకు కృపనిచ్చినాడు. ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుడు మనకు చాలా సమయం ఇచ్చినాడు. మరి ఎంత మాట్లాడాం మనం ఆయనతోటి? ఆ మాట్లాడు చాలింపుకు మునిపే రిబ్కా వచ్చింది. ఏమని మాట్లాడాడండి ఆయన? ఇంత త్వరగా ఎందుకని జవాబు వచ్చింది? బావుల దగ్గర ప్రార్థన చేయకుండా వాళ్ళ జీవితాల్లో సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నారు చాలామంది. నువ్వు ఎక్కడుంటే అవి ప్రార్థనామయంగా ఆ స్థలాలు మారిపోవాలి. నువ్వు బస్ స్టాండ్లో ఉన్నావో, రైల్వే స్టేషన్లో ఉన్నావో, ఎయిర్పోర్ట్లో ఉన్నావో, అది ప్రార్థనామయంగా మార్చు. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 12వ వచనం, నా యజమానుడగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఏమండి, నా యజమానుడకు అబ్రహాము దేవుడు అయిన యెహోవా అనకుండా నా దేవా యెహోవా అంటే సరిపోదా? ఆయన ప్రార్థనలో కృతజ్ఞత ఉందండి. నా యజమానుని బట్టి నాకు సువార్త దొరికింది, నా యజమానుని బట్టి నాకు ఈ ప్రార్థన నేర్చుకున్నాను. నేను ఎవరు నీకు సువార్త ప్రకటించారు? ఎవరు నీ కొరకు ప్రార్థన చేశారు? మీలో ఎంతమందికి కృతజ్ఞత ఉంది ప్రియులారా? ఎంతమంది ప్రార్థన చేస్తే నువ్వు రక్షించబడ్డావు? ఎంతమంది నీ కొరకు చేతులెత్తి ఉంటారు? ఎంతమంది నీ కొరకు సువార్త ప్రకటించి ఉంటారు? ఒకవేళ వాళ్ళు నీకు ఎవరో తెలియకపోవచ్చేమో, కానీ నీ హృదయంలో ఆ థ్యాంక్ఫుల్ హార్ట్ ఉందా? తన యజమానుడు పేరెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఇటువంటి కృతజ్ఞుణ్ణి ఎక్కడ చూడలేదేమో అనుకుంటాను నేను. ఎటువంటి కృతజ్ఞత అండి అది? దేవుడు ఆ కృతజ్ఞతను ఘనపరిచాడు. నీలో కృతజ్ఞత ఉన్నట్టే ఖచ్చితంగా ప్రభు ఘనపరచగలడు. నా ప్రియమైన స్నేహితులారా, ఎలియాజర్ జీవితంలో కన్నులు మూసినప్పుడే యజమానుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకోడు, కన్నులు తెరిచినప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన రిబ్కా తనకు నీళ్లు పోసింది, ఒంటెలకు కూడా నీళ్లు పోసింది. అప్పుడు ఎలియాజర్ ఏం చేస్తున్నాడు? 26వ వచనంలోకి మనం వెళితే, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఎవరికి కృప చూపాడు ఆయన? ప్రార్థన చేసింది ఎవరు? ఎలియాజరు. నా ఎడ్లా ఆయన కృప చూపాడు అంటలేదు, నా యజమానుడికి ఆయన కృప చూపాడు అంటున్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి, దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. మనం చాలాసార్లు దేవుణ్ణి అడుగుతాం, దేవుడు కార్యం చేస్తాడు, దేవుణ్ణి మనం స్తుతించలేం. మనం స్తుతించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? పౌలు శీలలు చెరసాల్లో ఏం చేశారు? వాళ్ళు కీర్తనలు పాడారు. ఆ రాత్రి బాగా దెబ్బలు తిని వాళ్ళు చెరసాలకు వెళ్ళారు. వారు బంధించబడ్డారు, బండలు వేసి బిగించబడ్డారు. మరి స్తుతించడానికి వాళ్ళ దగ్గర కారణాలు ఏమున్నాయి? మీరు గమనించాలి, మనం స్తుతించడానికి ఏ కారణాలు కనబడకుండా మనకు ఉండొచ్చేమో, కానీ కృత నిబంధన గ్రంథం మనకు ఒక విషయాన్ని బోధిస్తుంది. మనం బంధకాల్లో ఉండగానే దేవుని స్తుతించమని. చెరసాల పునాదులు కదిలిపోయినాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి, పౌలు శీలలను దేవుడు బయటికి తెచ్చాడు. మరి దేవుడు మేలు చేసినప్పుడైనా స్తుతించే హృదయం నీకు లేదా? నా ప్రియులరా, ఇప్పుడు లాబానింటికి ఎలియాజర్ నడిపించబడ్డాడు. నా యజమానుడైన అబ్రహాముని దేవుడు బహుగా ఆశీర్వదించాడని 35వ వచనంలో చెప్తున్నాడు. అతడు గొప్పవాడైపోయాడని చెప్పాడు. ఇంతకీ తన పేరేంటో చెప్పలేదు అక్కడ. మనం ఎవరైనా కొత్త వ్యక్తి కలిసినప్పుడు మన పేరు చెప్తాం, మనం ఏమి చదివామో చెప్తాం, మనం ఏం చేస్తున్నామో చెప్తాం. ఎలియాజర్లో అవేమీ కనపడలేదు. మీరు చూడండి, అది దేవుడు చూశాడు. పిల్లరా, అది దేవుడు ఆశీర్వదించేటువంటి వ్యక్తుల్లో ఉండేటువంటి లక్షణం అది. నా ద్వారా ఏమి జరగలేదనేది ఎలియాజర్ యొక్క అభిప్రాయం. ఎలియాజర్ అబ్రహాం గురించి చెడ్డగా కూడా చెప్పొచ్చు. నా యజమానుడికి 2 భార్యలు ఉన్నారు, హాగర్ని ఇష్మాయిల్ని అబ్రహాం పంపించేశాడు, కానీ ఈ విషయాన్ని ఎలియాజర్ అక్కడ మాట్లాడలేదు. అంటే తన యజమానుడి గురించి ఎటువంటి మంచి హృదయాన్ని కలిగి ఉన్నాడు. ఇది ఎంత మంచి హృదయం పిల్లరా! మీరు గమనించాలి, మోషే కూషు దేశం స్త్రీని పెళ్లి చేసుకున్నాడని సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో రాయబడింది. అప్పుడు అహరోను మిర్యాములు మోషే మీద సణిగారు. ఇప్పుడు అబ్రహాం కూడా మరి హాగర్తో వెళ్ళాడు కదా, ఇష్మాయిల్ను కూడా కన్నాడు కదా. ఎలియాజర్కి వ్యతిరేకంగా మాట్లాడే మనసు లేదండి. ఒకవేళ ఎలియాజర్ అహరోను వలె ప్రవక్త కాకపోవచ్చు, మిర్యాము వలె 600,000 ముందు పాటలు పాడకపోవచ్చు, ఒకవేళ ఎలియాజర్ ఎర్ర సముద్రంలో నడవకపోవచ్చు, ఎలియాజర్ దేవతలు తినే మన్నా తినకపోవచ్చు, తన యజమానుని ఎలా చూశాడో మీరు గమనించాలి. దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన స్నేహితులారా, నువ్వు నీ సేవకుడికి పెద్దదాసుడు కావాలి. మీ తండ్రిలో లోపాలు లేవా? మీ తల్లిలో లోపాలు లేవా? మీ అక్కలో లోపాలు లేవా? మీ అన్నలో లోపాలు లేవా? వాటిని ఏం చేసావు? నువ్వు కప్పిపెట్టేశావు, మాట్లాడకుండా జాగ్రత్త పడతావు. నీకు సేవకుడన్నా సేవకుడు పిల్లలన్నా నీకు చులకనా? నువ్వు సేవకుడు కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టావు. వినో ఈ మాట, దేవుడు రేపు నీ కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టబోతున్నాడు. ఎలియాజర్ తన యజమానిని బహుగా దీవించాడని సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళు 10 రోజులైనా రిప్కా నుంచుకుంటామని అడుగుతున్నారు. ఎలియాజర్ నా యజమాని దగ్గరికి త్వరగా వెళ్ళిపోవాలంటున్నాడు. నేను చెప్పిన విషయం మీరు జాగ్రత్తగా ఆలకించండి. 10 రోజులు లాభాన్ని ఇంట్లో ఉండడం, ఆ యజమానుడికి దూరంగా ఉండడం ఏలియాజర్కి ఇష్టం లేదు. లాభానింట్లో పశువులకు మేత ఉంది, లాభానింట్లో ఏలియాజర్కు ఆతిథ్యం ఉన్నది, ఇక్కడ మంచిగా చూసుకుంటున్నారు. లాభాను ఏలియాజర్ని యెహోవా వల్ల ఆశీర్వదించబడిన వాడని నువ్వు లోపలికి రమ్మని పిలిచాడు. మరి నువ్వెందుకని అబ్రహాము దగ్గరికి వెళ్ళాలి? తన యజమానుడికి దూరంగా 10 రోజులు ఉండడం ఏలియాజర్కి ఇష్టం లేదు. నువ్వు సేవకుడికి దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? సేవకుడు యొక్క భారం ఎత్తుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మీలో ఎంతమంది అహరోను హూర్ లాంటి వాళ్ళు ఉన్నారు? మోషే చేతులు బరువెక్కినప్పుడు మోయడానికి. నా ప్రియమైన స్నేహితులారా, ఏలియాజర్తో పాటు రిబ్కా బయలుదేరింది. ఒక పరిచయం లేని వ్యక్తితో పెండ్లి కాని పాపను పంపించడానికి ఆ కుటుంబం ఇష్టపడింది. ఏలియాజర్కి లాభాను కుటుంబానికి కొద్ది గంటలే పరిచయాలు. ఒక మంచి ప్రవర్తనని లాభాను కుటుంబానికి ఏలియాజర్ చూపించగలిగాడు. ఆ ప్రవర్తనలో ఏం కనపడింది? మా కుమార్తెకు ఏ విధమైన నష్టం జరగదనేటువంటి నమ్మకం వారికి కలిగింది. సేవకుడా, ప్రజలకి నమ్మకాన్ని కలిగించావా? మా కుమార్తెలు ఈ సంఘానికి వెళితే పరిశుద్ధంగా ఉంటారనే నమ్మకం కలిగించావా నువ్వు? ఒకవేళ ఆ నమ్మకం నువ్వు కలిగించకపోయినట్లయితే దేవుని పాదాలు పట్టుకో. ఓ దేవుని బిడ్డ, నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో. బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించాలని నేను కోరుకుంటున్నాను. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే నీకు కేడము, నువ్వు భయపడొద్దని చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో మాట్లాడతాడు. అప్పుడు అబ్రహాము అంటున్నాడు, నువ్వు నాకేమిస్తే ఏం ప్రయోజనం అయ్యా? నేను సంతానం లేని వాడినైపోయాను కదా. దమస్కు ఏలియాజరే నా ఇంటి ఆస్తికి వారసుడైపోతాడు. అబ్రహాము తన ఆస్తికి వారసుడుగా ఏలియాజర్ను పెట్టుకున్నాడు. ఆ విషయం దేవునితో చెప్పాడు. నా ఇంటి ఆస్తికి కర్త అయిపోతాడు అతను. దేవుడు అబ్రహాము ఆస్తికి ఏలియాజర్ని వారసుడుగా లేకపోతే కర్తగా దేవుడు చేయలేదు. అబ్రహాము హృదయంలో ఏలియాజర్కి ఉన్నటువంటి స్థానం అటువంటిది. దేవుడిచ్చిన స్థానాన్ని ఏలియాజర్ కాపాడుకున్నాడు. దమస్కు చాలా సారవంతమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి నదుల గురించి మనం దేవుని వాక్యంలో చదువుకుందామా? 2వ రాజులు 5వ అధ్యాయం 12వ వాక్యం.
దమస్కు నదులైన అబానాయును, ఫర్పరును ఇస్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయిను.
ఇస్రాయేలు దేశంలో ఉన్న నదులన్నిటికంటే దమస్కులో నదులు శ్రేష్టమైనవి కావా? సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను పలుకుతున్నటువంటి మాటలు. అంత మంచి నదులు దమస్కులో ఉన్నాయి. ఈ నదుల్లో ఉన్నటువంటి నీళ్లు భూమిని తడిపినప్పుడు ఆ భూమి చాలా ఫలవంతంగా మారిపోతుంది. అక్కడ మంచి తోటలు వనములతో చాలా సౌందర్యవంతంగా ఉంటుందని చరిత్ర చెబుతోంది. అయితే సారవంతమైన నీళ్లు అతను ప్రేమించలేదు, మంచి నదులు అతను ఆకర్షించలేదు, మంచి పంటలు అతను ఆకర్షించలేదు. అబ్రహాము పరదేశిగా బ్రతికితే అబ్రహాముతో పాటు పరదేశిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. ఏలియాజర్తో దేవుడు ఏమి మాట్లాడినట్టు బైబిల్లో కనపడకపోవచ్చు, కానీ తన యజమానుడి పిలిపే తన పిలుపు. అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయిన లోతు యొక్క ప్రభావం ఏలియాజర్ మీద లేదు. ఏలియాజర్కి లోతు అడుగుల్లో అడుగు వేయాలన్న ఆలోచన ఏలియాజర్కు లేదు. నా ప్రియమైన స్నేహితులారా, అబ్రహాము యుద్ధం చేయాలని చెప్పినప్పుడు రాత్రివేళ యుద్ధానికి వెళ్ళి లోతును విడిపించి తీసుకుని వచ్చాడు ఏలియాజర్. 318 మందితో పాటు తాను కూడా వెళ్ళి పనిచేశాడు. అయితే అంత విడిపించిన తర్వాత లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అటువంటి విషయాలు ఏలియాజర్ ఆలోచించడు. నేను శ్రేష్టమైన నదుల్నే వదిలిపెట్టొచ్చాను, సారవంతమైన తోటలున్న దమస్కును వదిలిపెట్టొచ్చాను, సౌందర్యవంతంగా ఉండేటువంటి ప్రాంతాలను విడిచిపెట్టొచ్చాను నేను. అదేదో నా సమర్పణ గొప్పదని నేను భావించట్లేదు, కానీ నా యజమానుడితో కూడా నడిచే కృప నాకు దొరికింది. తన ప్రార్థనా జీవితం మీద తన మనసు పెట్టాడు. నా ప్రిలరా, దేవుని వాక్యం మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక మంచి ఆదర్శవంతమైన భక్తి జీవితం తాను చేశాడు. గొప్ప విశ్వాస వీరుడు ఆయన. ఒకవేళ విశ్వాస వీరుల జాబితాలో తన యజమాని పేరు ఉంది కానీ తన పేరు లేకపోవచ్చు. ఏప్రి పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల అధ్యాయం, అందులో ఏలియాజర్ పేరు లేకపోవచ్చు. నమ్మకంగా తన యజమానుడు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాడు. దేవుడు దారి చూపే వరకు ప్రార్థన చేయగలిగాడు. విధేయతలో ఆయనకి మించినోడు లేడేమో అనుకుంటున్నాను నేను. ఈ దినం దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఏమి చెప్పాడో రిబ్కాకి నాకు తెలియదు, కానీ ప్రిలరా, ఇస్సాకు పొలంలో ఒంటరిగా ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరని రిబ్కా అడిగింది. ఆదికాండం 24:64.
రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి, ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటుకు పొలంలో నడుచున్న ఆ మనుషుడెవరని దాసును అడుగ్గా, అతడు ఇతడు నా యజమానుడని చెప్పిన గనుక ఆమె ముసుకు వేసుకునెను.
ఇతడు నా యజమానుడని చెప్పాడు. ఏమండి, అబ్రహాము యజమానుడే, ఇస్సాకు కూడా యజమానుడేనా? మీరు చెప్పండి. ఆ కుటుంబానికి చెందిన ఎవరినైనా యజమానుడుగా చూసే హృదయం ఏలియాజర్లో ఉంది. ఆ తగ్గింపు కలిగిన హృదయం ప్రభు నీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి విషయాలు మనకు కనబడచ్చు. ఏలియాజర్ ఇచ్చినటువంటి ఆ ప్రజెంటేషన్ చాలా గొప్పది. 40 ఏండ్లప్పుడు ఇస్సాకు వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం యొక్క కార్యక్రమం దేవుడు ఏలియాజర్ ద్వారా జరిగించడానికి ప్రభు వాడుకున్నాడు. నా ప్రియమైన వారులారా, అబ్రహాముకు నమ్మకస్తుడే, ఇస్సాకుకి నమ్మకస్తుడే, రిబ్కా దగ్గర నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు, లాబానింటి వారి దగ్గర నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, అతడు నా యజమానుడు. ఒక స్త్రీ దగ్గర పెద్దదాసుడు అయిన ఏలియాజర్ చెప్తున్నటువంటి మాటలు. అందుకే దేవుడు పెద్దదాసుడిగా చేశాడు ఆయన్ని. శ్రేష్టమైన సమర్పణతో భక్తి జీవితం చేశాడు. దమస్కు ప్రాంతాలను వదిలిపెట్టి పరదేశిగా బ్రతుకుతున్న అబ్రహాముతో కూడా గుడారాల్లో నివసించాడు. భక్తి జీవితమే శ్రేష్టమైనదిగా ఎంచుకున్నాడు. దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్ళగలడు ఆయన. రాత్రులు యుద్ధం చేయమన్నా చేస్తాడు, ఒంటెలను మోకరింపజేయాలన్నా చేస్తాడు. తన జీవితంలో ఏది కూడా ఆకర్షించని భక్తి ఆయన నేర్చుకున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఏదైనా మిమ్మల్ని ఆకర్షిస్తుందా? ఈ దినాల్లో ఓ గొప్ప జయ జీవితం చేసే కృపలోనికి మీరు వచ్చారా? వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మరొక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పుడు దమస్కులో ఉన్నటువంటి నదులు ఎలా శ్రేష్టమైనవిగా ఆ ప్రాంతాల్లో ఫలభరితంగా కనబడుతున్నాయో, దమస్కు ప్రాంతానికి వచ్చిన వారి జీవితాలను కూడా అలాగే చేసినాయి అవి. కృత నిబంధన సౌల్ని దేవుడు దమస్కు దగ్గర దర్శించాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, యెరూషలేములో పరిశుద్ధులకు అతనికి ఎంతో కీడు చేశాడు. ఈ విషయం అననీయ అనే శిష్యుడు దేవునితో చెప్పాడు. అననీయాని వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయి. అతడు చేతులుంచి ప్రార్థన చేయటం అతను చూస్తున్నాడు. అప్పుడు అననీయ అంటున్నాడు, అయ్యా, యెరూషలేములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు, దమస్కులో కూడా చేయడానికి అధికారం పొంది ఉన్నాడయ్యా. నా ప్రియమైన వారలారా, దమస్కులో అననీయ అనే శిష్యుడున్నాడు. అతడు దర్శనాలు చూసే శిష్యుడు. దమస్కు దగ్గర సౌలు పౌలైపోయాడు. అతని జీవితం ఎండిపోయింది. అతన్ని చూసి పరిశుద్ధులు భయపడిపోయారు. అతనికి సువార్త అందించగలిగేటువంటి ధైర్యం కలిగిన వాడు ఎవడు లేడు. మేడగది అనుభవాలున్న యెరూషలేములో కూడా వెళ్ళి పనిచేశాడు. అతను పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం వారి మీదకు వచ్చిందని మేడగది అనుభవాన్ని గురించి బైబిల్లో మనం చూస్తాం. అయ్యో, ఈ పండుగను నేను తక్కువ చేసి చెప్పట్లేదు. 3,000 మంది 5,000 మంది అక్కడ మారు మనసు పొంది బాప్తిసం పొందారు. అయితే సౌలు పౌలు కాలేకపోయాడండి. అక్కడ పెంతకోస్తు పండుదినం కంటే ఏలియాజర్ చేసిన ప్రార్థనలు గొప్పవని చెప్తున్నాను, మీరు అనుకోకండి. అయితే దమస్కు దగ్గర దేవుడు సౌలును పౌలుగా మార్చాడు. ఒకవేళ 1,000 మంది దమస్కులో మారకపోవచ్చేమో, కానీ ప్రపంచాన్ని వాక్యంతో కదిలించగలిగిన ఒక సింహాన్ని దేవుడు అక్కడ లేపాడు. నేను పౌల్ని ఎవరితో పోల్చాలో నాకు తెలియడం లేదు ప్రియులారా. ఒక ఆకలైన సింహంతో నేను పోలిస్తే అది సరిపోయిద్దా? అది దేనికైనా భయపడిద్దా? సింహం ఆకలైనంత మాత్రం అది గడ్డి తింటదా? ఆకలైనంత మాత్రమే అది అన్నం తింటుందా? జంతువుల్ని చీల్చి చెండాడి తింటుంది అది. అది అడవిలో ఉరిమే ఉరుములకు అది భయపడేది కాదు. అడవిలో మేఘాల్లో నుంచి వచ్చే ఉరుములకు భయపడేది కాదు సింహం. సముద్రంలో జలప్రలయాలకు పౌలు భయపడలేదు కదా. పాము పౌలు చేతికి వేలాడబడినప్పుడు ఆయన భయపడలేదు కదా. అంత్యోకియ నుండి వచ్చినటువంటి యూదులు పౌలును చచ్చిపోయాడు అనుకొని కింద పడేసి వెళ్ళిపోయినప్పుడు దానికి కూడా ఆయన భయపడలేదు కదా. రాజులకు భయపడలేదు కదా, చట్టాలకు భయపడలేదు కదా, ఇక దేనికి భయపడతాడు? దేవునికి తప్ప. నా ప్రియమైన స్నేహితులారా, మరి అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటితో ఈ పౌలును పోల్చగలమా? దాన్ని ఎదుర్కొనగలమా మనం? అగ్రిప్పరాజు పౌలుతో అంటున్నాడు, పౌలా ఏంటి ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయాలనుకుంటున్నావు? ఈ పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటి ఎట్లా ఉంటుంది అట్లా పనిచేస్తున్నాడు ఈయన. ఎండిన భూమి లాంటి ఇతని జీవితం సస్యశ్యామలంగా ప్రభు చేసేశాడు. దమస్కులో ఉన్నటువంటి నీరు సారవంతమైన పంటలను ఎట్లా ఇచ్చిందో ఏలియాజర్ దమస్కులో చేసిన జీవితం పౌలు యొక్క ఆత్మ సంబంధమైన జీవితం మీద అది ప్రభావితం చూపగలిగిందని మనం చెప్పచ్చు. దేవుడు పౌలును దర్శించినప్పుడు అతను 3 దినాలు ఉపవాసం ఉండి చూపు లేక అన్నము నీళ్లు మానేసి అతను ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన చేయమన్నారు అతన్ని? ఏలియాజర్కి వంటల్ని మోకరింపజేసి ప్రార్థన చేయమని ఎవరైనా చెప్పారా? ఏమండి, యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పాడండి. యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు. ఏలియాజర్ అబ్రహాము దగ్గర ప్రార్థన చూసి నేర్చుకున్నాడు. ప్రార్థనాత్మతో దమస్కు నింపేశాడు. ఇప్పుడు దమస్కులోకి ఎవడొచ్చినా ప్రార్థన చేయాల్సిందే. అందుకే పౌలు ఏమంటాడు? నా హృదయంలో మానని వేదన ఉందంటున్నాడు రోమాపత్రిక 9వ అధ్యాయంలో. నా హృదయంలో బహు దుఃఖం ఉందంటున్నాడు. నా దేహ సంబంధమైన సహోదరుల కొరకు నేను వేరే శాపగ్రస్తున్నైపోతానంటున్నాడు. ఎవరిచ్చారండి ఈ భారం? ఏలియాజరు తన యజమానుడికి ఘనత కలిగే విధంగా భక్తి చేశాడు. పౌలు తన దేవునికి ఘనత కలిగే వ్యక్తిగా పనిచేశాడు. దయ్యాలు పౌలు సేవ గురించి సాక్ష్యం ఇచ్చిన ప్రియులారా, అపొస్తలుల కార్యము 16:17 మనం వెళదాం.
ఆమె సౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను.
వీరు రక్షణ మార్గం ప్రచురిస్తారని దయ్యాలు పౌలు గురించి సాక్ష్యం ఇచ్చినాయి. నమ్మకత్వానికి పెట్టింది పేరు ఏలియాజరు. పౌలు స్వార్థలో నమ్మకంగా ఉన్నాడు. సంఘాలు కానుకిచ్చి వాటిని తీసుకెళ్లేటువంటి విషయంలో పౌలు నమ్మకంగా పనిచేశాడు. నాకు కలిగింది యావత్తు మీ ఆత్మల కొరకు వ్యయం చేసుకుంటున్నానని పౌలు చెప్పాడు. ఏది గొప్పదిగా ఘనమైనదిగా పౌలు ఎంచుకోలేదు. తన కలిగిన సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, నష్టంగా ఎంచుకున్నాడు ఆయన. అది పౌల్లో కూడా మనం చూడగలం. ప్రార్థనాత్మను చూడగలం, త్యాగభరితమైన జీవితాన్ని మనం చూడగలం, కృపను పొందుకొని పనిచేయడాన్ని మనం చూడగలం. ఎన్నడూ కూడా పౌలు పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, పనిచేయలేదు. అందరికంటే ఎక్కువగా పౌలు చదువుకుని ఉండొచ్చు, కానీ వాటిన్నింటినీ కూడా పౌలు లక్ష్య పెట్టలేదు. సువార్త ప్రకటించుటకే దేవుడు నన్ను పిలిచాడని చెప్పాడు. బాప్తిస్మ ఇవ్వడానికి యేసు నన్ను పంపలేదని చెప్పాడు 1 కొరింథీ పత్రికలో. ఆయన పిలుపు వేరు ప్రిలరా, ఆయన త్యాగం వేరు, ఆయన జీవించిన జీవన విధానం వేరు. ప్రార్థనతో తన జీవితాన్ని ప్రారంభించాడు. ఏ వ్యక్తి అయితే ఒక పనిని ప్రార్థనతో ప్రారంభిస్తాడో ఆ వ్యక్తికి ఇక అపజయం అనేటువంటి పదాలు తన జీవితంలో ఉండవు, నిద్రాత్మ తన జీవితంలో ఉండదు. నా ప్రియమైన వాళ్ళరా, చెరసాల్లో పౌలు వెళితే ఆ రాత్రి నిద్రపోలేదు కదా. తనతో పాటు ఉన్న వారికి కూడా నిద్ర రానివ్వకుండా కీర్తనలు పాడాడు కదా. నీవు నిద్రపోని వాడివైతే ప్రపంచానికి నిద్ర పట్టకుండా నువ్వు చేస్తావు. నీ ముందు గొప్ప పని ఉన్నది సహోదరుడా, సహోదరి. ఒక ప్రత్యేకమైన కోణంలో ఏలియాజరు గురించి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం అలా బ్రతికినట్లయితే ఈ తరాన్ని ప్రభు మనకివ్వగలడు. 3 దినాలు పౌలు యూదా అని వారింట ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఒంటరిగా దేవునితో పెనుగులాడాడు. 31 సంవత్సరాలు ప్రపంచాన్ని వాక్యంతో నింపేశాడు. అదే దేవుడు ఈ దినం మనతో కూడా ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన వాక్యం సజీవమైనది. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అబ్రహాము ఎంత ప్రార్థనా పరుడో ఏలియాజర్లో కూడా ఆ ప్రార్థన మనం చూడగలం. ఈ సమయంలో ప్రభు పేరట నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఎంతో దూరం నుంచి ఈ కూటాలకు మీరు వచ్చారు, ఎంతో డబ్బు వెచ్చించి మీరు ఇక్కడికి వచ్చారు. మీరు యేసును మోసుకొని వెళ్ళండి, యేసు యొక్క ప్రార్థనాత్మను మోసుకొని వెళ్ళండి. ప్రిలరా, ఏలియాజర్ విషయమై దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోకరింపజేసి ప్రార్థన చేశాడంట. ఆయనకి అబ్రహాము యజమానుడే, ఇస్సాకు కూడా యజమానుడే. తన కన్నులు ఎవరినైనా యజమానుడిగా చూసేటువంటి కన్నులున్నాయి ఆయనకు. నా ప్రిలరా, శ్రేష్టమైన వాటిని సంపాదించుకోండి, ఉన్నతమైన భక్తి చేయండి, దేవుణ్ణి మహిమపరచండి. లేచి నిలబడినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆకాశం వైపు చేతులెత్తండి. దేవుని సన్నిధిలో భారభరితమైన హృదయంతో ప్రార్థన చేసుకుందాం. ఒక విశ్వాస వీరుడి గురించి మనం విన్నాం. తనకు అప్పగించబడిన బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించగలిగిన ఒక నమ్మకమైన వ్యక్తి గురించి మనం విన్నాం. దేవుడు దారి చూపే వరకు ప్రార్థన చేయగలిగేటువంటి వ్యక్తిని మనం చూశాం. గొప్ప విధేయుడి గురించి మనం విన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కృప మా మీద చూపారు, మా ఏళ్ళ మీరు దయ చూపారు. పెంతకోస్తు పండుగ దినం జరిగినటువంటి ప్రాంతాల్లో కంటే ఇంకా గొప్ప కార్యాలు చూచినట్లుగా ఏలియాజర్ భక్తిని మీరు ఆశీర్వదించారు. క్రీస్తులో మా ప్రయాస ఏది వ్యర్థం కాదు. వంగిన మా మోకాళ్ళ యొక్క ప్రార్థనలు ఎక్కడికి పోవు. నీ సన్నిధిలో గుండెలు బాదుకొని చేసిన ప్రార్థనలను మరచుటకు అన్యాయస్తుడు కాదు. ప్రభువా, మా బుడంపాడిని దమస్కుగా నువ్వు చేయవా. ప్రభువా, ఇక్కడ పౌలులు తయారు చేయబడినట్లుగా మీరు ఆశీర్వదించరా. మేము ఏలియాజర్లమైతే తర్వాత పౌలులు వస్తారు. ప్రభువా, మాకు వెండి బంగారాలు అక్కర్లేదు. ప్రపంచాన్ని వాక్యంతో నింపే పౌలును మేము తయారు చేయాలి. మేము ఆకలైన సింహంతో పౌలును పోల్చడానికి కుదరటం లేదయ్యా. అది వేటాడి అలసిపోయి కన్నులు మూసిద్దేమో గాని రక్తం గారినా ఈ దైవజనుడికి అలసట రావట్లేదే. గాయాలు అద్దెవారు లేకపోయినా నిరాశ లేదు ఆయనకి. బండలు వేసి బిగించినా స్తుతులను ఆపటం లేదే. ఇది నీ కొరకు కేకలు వేయగలిగే సింహమయ్యా ఇది. ప్రభువా, మా సహవాసం సింహాలను లాంటి భక్తులను తయారు చేయగలడానికి సహాయం చేయండి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట కదా నాయన. పరిస్థితుల యొక్క ప్రభావాలు బిడ్డల మీద పనిచేయనీయొద్దు. అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంట్లు వలె మమ్మల్ని చేయండి. దేవా, మీరు మాకు అటువంటి కృప దయచేయండి. అది పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటి రేగుతూ ఉంటుందంట నాయన. దావీదు అలాగా ఉంటాడని దావీదు స్నేహితుడైన హుషై దావీదు కుమారుడైన అబ్షాలోముకు చెప్పాడయ్యా. పౌలు అలాగా పనిచేశాడు కదా. తాను మెలితే ద్వీపానికి వెళితే మెలితే క్రీస్తు ద్వీపంగా మారిపోయింది. చెరసాలకు వెళితే అది మందిరంగా మార్చేశాడు. ఓడలో ప్రయాణం చేస్తున్న 276 తాను కాపాడుకోగలిగాడు. ప్రభువా, నేను విమానంలో ప్రయాణం చేస్తే విమానంలో ఉన్న వారిని నేను కాపాడుకోగలిగేటట్లుగా చెయ్యి. దేవా, వారందరినీ నీ కొరకు సంపాదించే కృప దయచేయి. మరణాన్ని ఆయన సవాలు చేశాడు పౌలు. దేవుని కృప నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేదని చెప్పాడు. దేవా, నాకు అటువంటి విశ్వాసం కావాలి, నాకు అటువంటి గొంతు కావాలి. దేవా, అలాగా కేకలు వేయగలగాలి నా ప్రభు కొరకు. నేను దేవా, నువ్వు నా కొరకు రక్తం కార్చినావు, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టినావు, నీ చివరి శ్వాస వరకు నా కొరకు కరిగిపోయావు, రక్తమైపోయి నీరు కారింది. దేవా, నీ కొరకు నేనేం చేయగలను. దేవా, నేను అల్పుడును, దౌర్భాగ్యుడును, నిరుపేదును. ప్రభువా, నన్ను గుర్తు చేసుకో. దేవా, నాకు ఒక అవకాశం ఇవ్వు. ఈ ప్రపంచాన్ని సువార్త నింపినట్లు, నీ రాజ్యాన్ని కట్టునట్లు ప్రభువా ఒక తరుణాన్ని నాకు ఇవ్వు. సువార్త ద్వారాలు తెరు. పాకిస్తానికి ఆఫ్ఘనిస్తానికి సువార్త ద్వారాలు తెరు. దేవా, నన్ను తీసుకొని వెళ్ళు. నీ నామాన్ని ఊరేగించే నిమిత్తం దర్శనమిచ్చిన దేవుడివి డబ్బు ఇస్తావు నాయన, మనుషుల్ని ఇస్తావు నాయన. నీ సేవకుడు నువ్వు, సిగ్గుకు అప్పగించే దేవుడు కాదు. నీ కార్యాలు గొప్ప వినాయనా, నీ సిలువ త్యాగం గొప్పదయ్యా, నీ కృప గొప్పది నాయనా. ఈ ప్రజలను నేను రెండు చేతులెత్తి వీరిని ఆశీర్వదిస్తున్నాను. దమస్కు ఏలియాజర్ లాంటి భక్తి వీరు చేయనట్లుగా, నీ బిడ్డలు చేయనట్లుగా ఆశీర్వదించు. నన్ను కూడా అలాగే దీవించు. ప్రపంచమంతటికి మిషనరీలు పంపించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మంచి ప్రార్థనాత్మనివ్వండి. యేసునామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మనే కన్నిన సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.